नमः शिवाभ्याम नवयौवनाभ्याम परस्पराश्लिष्टवपुर्धराभ्याम नगेन्द्रकन्या वृषकेतनाभ्याम नमो नमः शंकर पार्वतीभ्याम। కార్తీక మాసంలో చివరి దివసం 30వ రోజు కార్యక్రమంలో గడుగుపెట్టాం. ఈరోజు కార్తీక మాసంలో కల్లా చివరి రోజు గనక సూక్ష్మ ధర్మాలు, క్షేత్ర మహిమలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలి అని వేదవ్యాసుల వారు చెప్పారు. ఈనాడు సూర్యోదయానికి ముందు లేచి పవిత్రమైనటువంటి కార్తీక స్నానాన్ని చేసి ఆ తర్వాత విభూతి రేఖలో ఊర్ధ్వపుండ్రలో ధరించి యథాశక్తిగా ఈశ్వరుణ్ణి శ్రీమన్నారాయణుణ్ణి అర్చించాలి. ఈరోజు తప్పక యుగముల యొక్క ధర్మాలను తెలుసుకోవాలి. తర్వాత వీలున్నంత వరకు ఈ కార్తీక మాసం అంతా కూడా ఏదైనా క్షేత్ర దర్శనం చాలా మంచిదని చెప్పారు. శైవ క్షేత్ర దర్శనం కార్తీక మాసంలో చాలా మంచిది. అసలు కార్తీక మాసం అంటేనే శివుడికి అత్యంత ప్రీతికరమైనది కనుక శైవక్షేత్ర దర్శనం మరింత మంచిది. అదే సమయంలో కార్తీక మాసంలో విష్ణువు కూడా సమానంగానే కార్తీకాన్ని ఇష్టపడతాడు, అందుకే కార్తీక దామోదరుడు అన్నారు. ఇటు విష్ణు క్షేత్రాల దర్శనం కూడా మంచిది. పంచారామాలు ఒకేసారి చూసి రావాలని ఎవరు చెప్పారో అది ఉంటే అబద్ధం సమండి. ఇవాళంటే మీకేదో బస్సులో ఆ కారులో వచ్చాయి. పూర్వకాలంలో కాలినడకన వెళ్లేవాళ్ళు ఆ పంచారామాలు ఒక్కరోజు ఎక్కడ తిరుగుతారు? కార్తీక మాసంలో ఈ నెల గడిచేలోపు ఈ ఐదు ఆరామాలు చూసిచ్చేవారు పూర్వం, అది నియమం. అంతేగాని అబ్బో సూర్యోదయం నుంచి మొదలెట్టి మళ్ళీ సూర్యోదయంలోపు ఐదు చూసొచ్చేయాలట అని లేనిపోనివన్నీ చెబుతున్నారు. అలా కంగారేం పడకండి, హాయిగా స్థిమితంగా చూసిరండి. రోజుకు ఒక్కొక్క క్షేత్రం చూడండి, ఎంత సుఖం అది. గుంటూరు వెళ్ళాం చక్కాను, అమరావతికి వెళ్ళాం, అమరారామం చూడండి అక్కడి నుంచి. ఆ తర్వాత బయలుదేరండి, భీమవరం వెళ్ళండి, అక్కడ సోమేశ్వరుడు ఉన్నాడు గునిపూడిలో, సోమేశ్వరాలయం చూడండి. అక్కడి నుంచి పాలకొల్లు వెళ్ళండి. రోజు ఒక్కొక్కరోజు ఒక్కొక్కటి చూశారంటే హడావుడు ఉండచక్క. అక్కడ క్షీరారామలింగేశ్వరుని చూడండి, అక్కడి నుంచి దక్షారామ భీమేశ్వరుని చూడండి, అక్కడి నుంచి సామర్లకోట వెళ్ళి కుమార ఆరామం అంటారు దాన్ని, ఆ భీమేశ్వరుని చూడండి. ఇలా చక్క ఒకరోజుకి రెండో లేక ఓ రోజుకి ఒకటో పెట్టుకుంటే ప్రశాంతంగా దర్శనం చేసినట్టు ఉంటుంది, హడావుడు ఉండదు, ఆరోగ్యం బాగుంటుంది. అంతేగాని చెక్క 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 నిద్ర లేకుండా బస్సులు ఎక్కి కార్లు ఎక్కి తిరిగేసి అక్కడికి వెళ్ళి ఉండలేక తొందర తొందరగా ప్రయాణం అవ్వాలని హడావుడిలో ఆ దేవుణ్ణి సరిగ్గా చూడలేకపోతే దానివల్ల ఉపయోగమే ఉన్నది. జ్యోతిర్లింగాలు, ఆరామక్షేత్రములు లేదా ప్రాచీన కాలపు శివాలయాలు, నర్మదా బాణలింగాలు ఈ కాలములో దర్శనం చేసుకోవడం చాలా మంచిది. అందున నర్మదా బాణలింగ ప్రతిష్ట ఉన్న ఆలయానికి వెళ్ళి ఆ బాణలింగ దర్శనం చేశామంటే అది మరింత ఎక్కువ ఫలితం ఇస్తుంది. యథాశక్తిగా ఏదో ఒక ఆలయానికి మాత్రం వెళ్ళండి, అక్కడికి ఇక్కడికి అని కంగారు పడకుండా ఉన్న ఒక్కచోట ఒక నెల్లాళ్ళు గడిపి అభిషేకాలు చేసి ఆ ఈశ్వరుడి యొక్క అభిషేక ద్రవ్యం తీర్థంగా సేకరించండి. ఈ కాలములో ఏది కార్తీక మాసంలో విభూతిని దానం చేయటం చాలా మంచిది. అందులో ఆఖరి రోజు కదా, మిగతా రోజులు ఎలా ఉన్నా విభూతిని ఈశ్వరుడికి ధారగా అభిషేకంగా సమర్పించి అంటే విభూతితో అలా అభిషేకం చేయండి, భస్మాభిషేకం అంటాం దాన్ని. ఇలా భస్మాభిషేకం చేసి ఆ భస్మంలో కొంత భాగాన్ని మన ఇంట్లో అట్టే పెట్టుకుని మిగతా దానిని మహానుభావులకి యథాశక్తి దక్షిణతో సమర్పిస్తే, దానం చేస్తే వాళ్ళ దారిద్ర్యాలన్నీ తొలగిపోతాయి. ఇన్ని రోజులుగా 29 రోజులుగా ఈశ్వరుణ్ణి బిల్వపత్రాలు తరిచించిన వాళ్ళు ఆ బిల్వపత్రాలు ఎండబెట్టి వాటితో ఎప్పుడైనా భవిష్యత్తులో యజ్ఞం చేస్తే అది కూడా చాలా మంచిది. ఈరోజు యుగ ధర్మములు వినాలన్నారు కదా, ఆ పని చేయండి. చేతిలో అక్షతలు పెట్టుకుని ఇప్పుడు నేను చెప్పేవన్నీ విని ఆ తర్వాత ఈ అక్షతలు శివుడి దగ్గర కానీ విష్ణువు దగ్గర కానీ విని వేసి ఆ తర్వాత అక్షతలు నెత్తి మీద వేసుకుంటే మొత్తం కార్తీక మాసమంతా వ్రతములు చేసిన మహాఫలితం వస్తుంది. నిజంగా 30 రోజులు వ్రతములు చేయలేని వాళ్ళు, ఈ నెల్లాళ్ళు నక్తం చేయలేని వాళ్ళు, నెల్లాళ్ళు సక్రమంగా ఏ కార్యక్రమం చేయలేని వాళ్ళు కూడా ఈ ఆఖరు రోజు ఇప్పుడు నేను చెబుతున్న పురాణం విని ఆ విన్నాక కథాక్షతలు శివుడి దగ్గరో విష్ణువు దగ్గరో వేసి ఆ అక్షతలు నెత్తి మీద చల్లుకుంటే వారికి మొత్తం కార్తీక మాస వ్రతాచరణ చేసిన ఫలితం వస్తుంది. కాబట్టి ముందు ఏం చేస్తారు, మీ చేతిలో కాసిన అక్షతలు పెట్టుకోండి, కథ అయ్యాక అప్పుడు శివుడి దగ్గర విష్ణువు దగ్గర వెయ్యండి, అప్పుడు నెత్తి మీద చల్లుకోండి. లేదా మహాత్ముల ద్వారా శిరస్సు మీద అక్షతలు వేయించుకోండి. ఈ కథ ఆఖరి రోజు వినవలసిన కథ యుగ ధర్మములు. యుగాలలో మొదటి యుగం కృత యుగం. కృత యుగంలో ఎక్కువ మంది పుణ్యాత్ములు, చాలా అరుదైన పాపాత్ములు ఉండేవారు. ఎక్కడో అప్పుడప్పుడు ఒక దుర్మార్గుడు పుట్టినా వెంటనే విష్ణు వాళ్ళని అడిచేసేవాడు. ఎక్కువ భాగం పుణ్యాత్ములతోటి సుఖాలతోటి నిండి ఉండేది. కృతమే కానీ చెయ్యవలసింది ఉండేది కాదు. అందరూ చేసేవారు, చెయ్యవలసిన భాగం ఉండేది కాదు. అనగా ఏమిటి, పనులను వాయిదా వేసేవారు కాదు. రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అనుకునేవారు కదట. కార్తీక పురాణం రాయాలి, వెంటనే రాసేవారు, ఎల్లుండి చేద్దాం అనేవారు కదట. పురాణం రికార్డింగ్ ఇవ్వాలనుకోండి, రేపొస్తా మాపొస్తానని ఆ రికార్డింగ్ చేసేవాడిని ఏడిపించేవారు కాదు. ఆ రోజుల్లో చెక్క చెక్క చెయ్యవలసిన పనులు చేసేవారు అన్నమాట. ధర్మము నాలుగు పాదాల నడిచింది కృతయుగంలో. అందుకే కృతయుగంలో నరకానికి వెళ్ళేవాళ్ళు చాలా తక్కువ ఉండేవారు. స్వర్గలోకానికి డైరెక్ట్గా వెళ్ళి భూమి మీదకి వచ్చేవారు. ఇక త్రేతాయుగంలో ధర్మం ఒక పాదం తగ్గిపోయింది. మూడు పాదముల ధర్మం, ఒక పాదం అధర్మం పెరిగింది. దేవలోకానికి వెళ్ళొచ్చేవాళ్ళు కొంచెం తగ్గారు. పూర్వంలాగా కృతయుగంలో లాగా డైరెక్ట్గా వెళ్ళేవాళ్ళు కొంత తగ్గారు. ఇంకా ద్వాపర యుగం, ఇది మూడవ యుగం. ఈ యుగంలో రెండు పాదముల ధర్మం, రెండు పాదముల అధర్మం వచ్చింది. అంటే ధర్మం అధర్మం చెరిసగం అయిపోయాయి. ఈ కాలంలో దాన ధర్మాలు చేసే మహానుభావులు ఉన్నారు. కాకపోతే స్వర్గానికి నరకానికి వెళ్ళి తిరిగి వచ్చేవాళ్ళు పూర్వంతో పోలిస్తే బాగా తగ్గారు. భగవంతుడు ఈ కాలంలో కృష్ణుడిగా అవతరించాడు, కృతయుగంలో నరసింహుడిగా, త్రేతాయుగంలో రాముడిగా, ద్వాపర యుగంలో కృష్ణుడిగా ప్రసిద్ధికి ఎక్కాడు. ఇంకా చాలా అవతారాలు ఉన్నాయి, ఇవి ప్రసిద్ధ అవతారాలు. ఇక ఇది కలియుగం. ఇప్పుడు రామరామ ఈ కలియుగంలో గురించి, మానవుల గురించి, యుగ ప్రభావం గురించి ఎంత చెప్పినా తక్కువే. అంత పాపాలు ఎక్కువ వ్యాపిస్తాయి ఈ కలియుగంలో. మానవులకి రోగాలు ఎక్కువ. అల్లసులు, మందబుద్ధి బలులు, అల్పతరాయువులుగ్ర రోగ సంకలితులు, మందభాగ్యులు సుకర్మములెవ్వియు చేయజాలరి కలియుగమందు మానవులు. కావున ఎయ్యది సర్వసౌఖ్యమై అలవడు, ఏమిటంబడవు ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే అని ఒకప్పుడు నైమిషారణ్యంలో సౌరకాది మహర్షులు సూతుడిని అడిగారు. ఈ కలియుగంలో మానవులు అల్లసులు, సామరిపోతులు, ఎక్కువ పని చేయని వాళ్ళు. వీలున్నంత వరకు విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. తెలివితేటలు తక్కువగా ఉంటాయి. పుస్తకాలు లేకుండా కంఠస్థం చేసి అప్పగించే వాళ్ళు తగ్గిపోతారు. రెండ్రేళ్ళు ఎంత అంటే రెండ్రేళ్ళు అండి అని క్యాలిక్యులేటర్ చూస్తే కానీ చెప్పలేని స్థితిలోకి వస్తారు. అల్పతరాయువులు, ఆయువు తగ్గిపోతుంది క్రమంగా కలియుగంలో. కృతయుగంలో లక్షల సంవత్సరాలు జీవించారు. త్రేతాయుగంలో దశరథుడు 60,000 సంవత్సరాలు జీవించాడు. రాముడు 11,000 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. కృష్ణుడు ద్వాపరయుగంలో 128 ఏళ్లకే వెళ్ళిపోయాడు, అవతారం సాధించాడు. ఇప్పుడు కలియుగంలో అసలు పరమాయువు ఉండదు, ఆయువు తగ్గిపోయింది. ఎప్పుడు ఎవడు ఎలా వెళ్ళిపోతాడో తెలియదు. ఆయువు బాగా స్వల్పముగా ఉంటుంది. పోని ఉన్న 4 రోజులు ఆరోగ్యంగా ఉంటారా అంటే భయంకర రోగాలతో పీడింపబడతారు. వాతావరణం అంతా కాలుష్యమయం, ఎప్పుడు చూసినా వేడే. చూసారా ఈ మధ్యకాలంలో అసలు కార్తీక మాసంలో ఎలా ఉండాలండి, గదగద చలి వణికి మనం స్నానాలు చేయడానికి కార్తీక స్నానాలకి భయపడేవాళ్ళం. తలకి స్నానం చేస్తే కాలువలో కడితే కాసేపు వణుకు వచ్చేది. అసలు ఇప్పుడు వణుకేమిటి రామరామా, వణుకు కాదు మనుషులకి లేనిపోని బెణుకులు వస్తున్నాయి ఈ కలియుగంలో. భయంకర వాతావరణం, ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. ఏ మూల చూసినా కాలుష్యమే, ఏ మూల చూసినా కాలుష్యమే. రోడ్లు ఆక్రమించేస్తున్నారు. ఎక్కడ చూసినా మనుషుల క్రూరత్వం, మూర్ఖత్వం, అజ్ఞానం, నీచత్వం పెరిగిపోతున్నాయి. రోగాలు ఎక్కువైపోయాయి. మందభాగ్యులు అయిపోయారు, మంచి పనులు చేయలేరు. ఈ కలియుగంలో స్త్రీలు పురుషులు ఒకరినొకరు నమ్మరు. తల్లి కొడుకుల్ని నమ్మదు, కొడుకు తల్లిదండ్రుల్ని నమ్మడు. ఒకరినొకరు చంపుకుంటారు, డబ్బు కోసం బ్రతుకుతారు. పొరుద్దున్న పెళ్ళైతే సాయంకాలానికి పెటాకులు అయిపోతూ ఉంటాయి. తల్లిదండ్రులకి, పిల్లలకి, బంధువులకి, కుటుంబాలకి, స్నేహితులకి మధ్యలో ఏ విధమైనటువంటి ఐకమత్యం ఉండదు. అందరూ ఒకళ్ళొకళ్ళు నమ్మరు, విరోధిస్తారు. గురు శిష్యుల యొక్క పరంపర దెబ్బతింటుంది. గురువులు శిష్యుల్ని, శిష్యులు గురువుల్ని నమ్మకుండా అయిపోతారు. గురుద్రోహులు పెరుగుతారు, శిష్యులు అలాగే తయారవుతారు, గురువులు అలాగే తయారవుతారు. ఇంకా రహస్యం ఏంటంటే తినే ఆహారం కలుషితం అయిపోతుంది, మంచినీళ్లు కాలుష్యం అయిపోతాయి, స్వార్థం పరమార్థం అయిపోతుంది, భయంకరమైన విదేశీ మతాలు, అన్యమతాలు, నీచ మతాలు ఎక్కువైపోతాయి, జంతువుల్ని, పచ్చి జంతువుల్ని తినేసేవాళ్ళు ఎక్కువైపోతారు, పందుల్ని, కుక్కల్ని, ఆవుల్ని, గేదెల్ని, గొర్రెల్ని, కోళ్ళని అన్నిటినీ విడిచిపెట్టకుండా తినేస్తారు. నియమాలు తగ్గిపోతాయి, మద్యపానం ఎక్కువైపోతుంది, ధూమపానం ఎక్కువైపోతుంది. నేను చెప్పలా, వణుకొచ్చేలా చెప్పారు వ్యాసుల వారు. ఈ పాపాల వల్ల మానవులు నశించి నరకాలకి పోతారు. ఆ నరకాల నుంచి మళ్ళీ భూమి మీద పుట్టి కుంటివాళ్లుగా, గుడ్డివాళ్లుగా, రోగిష్టి వాళ్లుగా, భాగ్యహీనులుగా అనేక రకాల దారిద్ర్యపు జన్మలు ఎత్తుతారు. ఎత్తి 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 నరకాల పాలై శిక్షలు అనుభవిస్తారు. ఇది ఈ నాలుగు యుగాల యొక్క లక్షణం. అందులో ఈ కలియుగం పూర్తిగా అధర్మయుగం. అటువంటి కలియుగములో ఈ అధర్మముల వల్ల నశించి నరకముల పాలవకుండా ఉండడానికి ఒక సులభోపాయం చెప్పారు. అదే కార్తీక వ్రతం. కార్తీక మాసంలో ఎప్పుడు కార్తీక మాసం వస్తుందా అని ఎదురు చూసి రాగానే ప్రతిదినము భక్తితో సూర్యోదయానికి ముందు నదీ స్నానము, కాలవలో స్నానము, చెరువులో స్నానము, లేక ఇంట్లోనూ సంకల్పపూర్వకంగా స్నానం చేయండి. స్నానానంతరం విభూతి రేఖలు ధరించండి. ఈ నెల్లాళ్ళు ఈశ్వరార్చన చెయ్యండి. ఈ నెల్లాళ్ళు స్వయంపాకం వంటివి యథాశక్తిగా దానం చెయ్యండి. పగలు ఉపవాసం వంటి సాయంకాలం నక్షత్ర దర్శనానంతరం భోజనం చేస్తే దానికి నక్తం అని పేరు. అలా నక్త భోజనాలు చెయ్యండి. ఈ కాలంలో ఈ కార్తీక పురాణాదులు వినండి. శివలీల లేక భాగవత కథలు వినాలి. ఈ కాలంలో ద్వాదశి వచ్చినప్పుడు, ఏకాదశి వచ్చినప్పుడు వీలున్నంత వరకు ఇంకా ఎక్కువగా దీపాలు వెలిగించాలి. శివాలయంలో కార్తీక మాసంలో వెలిగించే ఒక్కొక్క దీపం కొన్ని కోట్ల జన్మల దోషాలు, పాపాలు మనకి తొలగించి మనకి ఈ లోకంలో ఉన్నంతకాలం సంపదలు, ఆరోగ్యము, ఆనందము ఇస్తుందన్నమాట. దీపం అంత మహాఫలితం ఇస్తుంది. ఎక్కువ దీపాలు వెలిగిస్తే అటువంటి వాడు శరీరం విడిచిపెట్టాక శివేన సహమోదతే శివునితో హాయిగా ఆనందంగా గడుపుతాడు. పూర్వం ఒకనొకప్పుడు హరికేశుడు అని పేరు కలిగిన ఒక యక్షుడు ఉండేవాడు. ఆ యక్షుడు మొదట్లో చాలా నాస్తికుడే, ఇష్టం వచ్చినట్టు తిరిగాడు. ఒకసారి నారద మహర్షి ఆయనతో అన్నాడు, నువ్వు ఎన్నో పాపాలు చేసావు, ఈ పాపాల వల్ల చచ్చి నరకానికి పోతావురా, నా మాట విను, నేను చెప్పినట్టు చెయ్యంటే అతనికి ఎందుకో నారదుని మీద గురి కుదిరింది. అప్పుడు నారదుణ్ణి ఏం చేయమంటావని అడిగాడు. కార్తీక మాసం అంతా ప్రతిదినము 108 దీపాలు వెలిగించు, ఆఖరి రోజు 1000 ఆవు నేతుతో వెలిగించు, నీ పాపాలన్నీ తొలగిపోతాయి. ఆఖరి రోజు అంటే 30వ రోజు కార్తీక మాసంలో ఆ చివరి రోజున దీపాన్ని ఎవరికైనా దానం చెయ్యి, నువ్వు శాశ్వతంగా శివుడి సన్నిధానంలో ఉంటావు అంటే హరికేశుడు సంతోషంతో అవకాశం ఉంది కనుక దీపాలు వెలిగించాడు, దీపదానాలు చేశాడు. ఆఖరి రోజున గంగానదిలో స్నానం చేశాడు. కాశీలో శివుడి సన్నిధానంలో ఆవునేతితో కూడిన దీపాలు 1000 వెలిగించాడు. ఒక దీపాన్ని పరమ పూజ్యుడైన అగస్త్యునికి దానమిచ్చాడు. ఆ పుణ్యం వల్ల హరికేశుడు ఇవాళ శాశ్వతంగా శివలోకంలో ఉన్నాడు. శివుడి యొక్క అనుచరుల్లో ఆయన ఒకడు, హరికేశుడు అంటారు ఆయన. ఓం హరికేశాయ అని మనం నమక చమకాల్లో చెప్పుకుంటున్నవాడు ఆయనే. దీపదానము వల్ల హరికేశుడనే ఒకనొక యక్షుడు శాశ్వతముగా శివకింకరుడై శివలోకంలో శివుడి యొక్క గణాల్లో ఒకడైపోయాడు. కాబట్టి దీపదానం అంత గొప్పది. ఈ దీపాన్ని దానం చేసేవాడు ఒక నియమం మాత్రం పెట్టుకోండి. ఏదైనా ఒక ఉసిరాకో, తమలపాకో, లేకపోతే జిల్లేడాకో, అది ఇది కాకపోతే పళ్ళెంలోనే ప్రమిద పెట్టాలి. కటిక నేల మీద ప్రమిద పెట్టకూడదు. దానం చేసేవాడు శివాలయంలో దీపాలు వెలిగించేవాడు ఎలాగో ప్రమిదలు నేల మీద పెట్టచ్చు. దీపదానము చెయ్యాలనుకున్నవాడు మాత్రం కటిక నేల మీద దీపం పెడితే అది మహాపాపం కనుక ఓ పళ్ళెమో, ఒక ఆకో, లేకపోతే ఇంకో ఉసిరాకో, లేకపోతే ఏదో ఒకటి ఇలాంటివి పెట్టండి, పుష్పమో పెట్టండి, దాని మీద ప్రమిద పెట్టండి. బాగా సంపదలు ఉన్నవాళ్ళు బంగారపు ప్రమిద, కొంచెం తక్కువ ఉన్నవాళ్ళు వెండి, దారిద్ర్యంతో ఉన్నవాళ్ళు మట్టి ప్రమిద పెట్టి అందులో ఆవు నెయ్యి పోసి ఆ దీపాన్ని వెలిగించి శివుడికి అలా చూపించి ఆ తర్వాత దక్షిణతో దానిని మహానుభావులకు ఎవరికైనా దానం చేస్తే అటువంటి వాడికి ఉన్న దారిద్ర్యాలు పటాపంచలవుతాయి, సకల దోషాలు తొలగిపోతాయి, వాడు మహాయోగ జాతకుడు అవుతాడు, కారణజన్ముడు అవుతాడు. ఇలా కొంతకాలం చేస్తే శరీరం విడిచిపెట్టాక కైలాసం చేరతాడు. కైలాసానికి వెళ్ళడానికి ఎంతకంటే సులభోపాయం మరొకటి లేదు. ఆఖరి రోజు గనక కార్తీక మాసంలో ఏం చేస్తారంటే 9 రకాల పువ్వులు తీసుకొచ్చి దాంతో శివుని పూజించండి. ఇంతకీ ఆ 9 పువ్వులు ఏమేమై ఉండాలి, నేను చెప్పే లిస్టులోంచి ఏవైనా 9 పువ్వులు తెచ్చుకోండి, వాటితో ఈరోజు శివుణ్ణి పూజించండి. ఎంత లాభమో మీకే తెలుస్తుంది. మందార, గన్నేరు, మల్లి, సన్నజాజి, విరజాజి, సువర్ణ గన్నేరు, నీలంగా ఉండేటటువంటి శంఖం పుష్పాలు, తర్వాత మామిడి పువ్వు, సీతాఫల వృక్షాల నుంచి వచ్చేటటువంటి పుష్పాలు, తర్వాత ఏవైనా ఎర్రగా ఉండేటటువంటి పువ్వులు ఏవైనా పర్వాలా, ఎర్రగా ఉండేటటువంటి కలువలు, తామర పువ్వులు లేక తెల్ల తామర పువ్వులు, వీటిల్లో ఏవో ఒక పుష్పం తీసుకోండి. 9 రకాల పువ్వులు తీసుకోండి. ఒక్క సంపంగి మాత్రం శివుడి పూజకి పనికిరాదు. చంపకం, కేతకం, హిత్వాత్వన్యం సర్వం సమర్పయేత్, శివపురాణం చెబుతోంది. చంపకం అంటే సంపంగి, కేతకం మొగలి పువ్వు, ఈ రెండు హిత్వ విడిచిపెట్టి అన్యం సర్వం సమర్పయేత్, ఇంకేదైనా ఇవ్వచ్చు, మొత్తం మీద 9 పువ్వులు తీసుకోండి. ఈ 9 రకాల పువ్వులతో ఈరోజు ఈశ్వరుణ్ణి ప్రత్యేకంగా పూజించేవాళ్ళు. ఆ పూజించేటప్పుడు సహస్రనామం చెప్పుకుని పూజించినా లేక అష్టోత్తర శతనామంతో పూజించినా చాలా ఫలితం వస్తుంది. అటువంటి వాడు 7 జన్మల పాపాలు తొలగించుకుంటాడు. వాడికి 7 జన్మలుగా ఉన్న పాపాలు పోతాయట. ఆ తర్వాత వాడు ఈశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతాడు. ఈశ్వరు అనుగ్రహానికి ఇంతకంటే సులభోపాయం మరొకటి లేదు. ఈరోజు ఈశ్వరుడికి కొబ్బరి నీళ్లతోటి, ఆవు పాలతోటి, ఆవు పెరుగుతోటి, నెయ్యితోటి, తేనెతోటి, పంచదారతో అభిషేకం చేయండి, అది తీర్థంగా స్వీకరించండి. ఇప్పుడు నేను చెప్పిందంతా విన్న తర్వాత ఈ అక్షతలు శివుడి దగ్గర వెయ్యండి లేక విష్ణువు దగ్గర వెయ్యండి. ఆ అక్షతలు నెత్తి మీద వేసుకోండి. వాటికి కథాక్షతలని పేరు. కథాక్షతలు శిరస్సును వేసుకుంటే భయంకర దోషాలు తొలగిపోతాయి. దుస్వప్నం తస్య నజాయతే, అటువంటి వాడికి చెడ్డ కళలు రావు. చెడ్డ కళలు కూడా మంచి కళల ఫలితం ఇస్తాయి. కొంతమందికి ఎందుకు కానీ చీటికి వాడికి చెడ్డ కళలు వస్తాయి. ఆ కళలు వచ్చిన తర్వాత ఓటే భయపడిపోతూ ఉంటారు. దుస్వప్న ఫలితం తొలగి అది సుస్వప్నం కావాలంటే ఈరోజు ఈశ్వరుడి యొక్క ఈ కథ విన్న తర్వాత, ఈ మహిమ విన్న తర్వాత ఆ కథాక్షతలు శిరస్సును వేసుకోవాలి. వీలున్నటువంటి వాళ్ళు లక్షదీపోత్సవాలు, కోటి దీపోత్సవాలు జరుగుతుంటే అక్కడికి వెళ్ళి పాల్గొనడం ఏం పర్వాలేదు. ఆఖరి రోజు కూడా జ్వాలాతోరణం దూరే ఒక సంప్రదాయం ఉన్నది. కార్తీక పూర్ణిమ నాడులాగే చివరి రోజు కూడా వీలున్నటువంటి వాళ్ళు జ్వాలాతోరణం దూరండి. జ్వాలాతోరణం అనేది గురువు గారి యొక్క నిర్ణయం మీద కూడా ఆధారపడి ఉంటుంది, కనుక అవి కూడా చేయడానికి ప్రయత్నించండి. ఈరోజు మల్లె పువ్వులు మొత్తం ఇదువుకి వస్త్రంతో దానం చేయటం చాలా మంచిది. అది ఎలా చేయాలో చెబుతాను. శివాలయంలోకి కానీ లేక విష్ణువాలయంలోకి కానీ వెళ్ళి ఒక మొత్త ఎదువుని పూజించండి. ఆవిడ కాళ్ళకి పసుపు కుంకుమ పూసి ఆవిడకి బొట్టిచ్చి గాజులు, చీర, చీర మీద మల్లె పువ్వులు పెట్టి దానం చేయటం చాలా మంచిదన్నమాట. దానివల్ల సౌభాగ్యం కలుగుతుంది, దారిద్ర్యం తొలగుతుంది. అసలు మొత్త ఎదువు ఉన్న ఇంటికి వెళ్ళి అందులో గురువుల యొక్క పత్నులు ఉన్నారనుకోండి, గురుపత్ని ఉన్నప్పుడు ఆవిడ ఇంటికి వెళ్ళే అమ్మా గురుపత్ని నువ్వు దొరికావు తల్లి అని ఆ కాళ్ళు కడగండి, కాళ్ళకి పసుపు పూయండి, కుంకుమ పెట్టండి. ఇవన్నీ రాత్రి 9 లోపు జరిగిపోవాలి. మళ్ళీ రాత్రి 9 దాటితే ఇంకా ఆ పూజకి వ్యర్థమైపోతుంది. కాబట్టి పసుపు కుంకుమలు పెట్టి ఓ చక్కని చీర, దాని మీద కొద్దిగా మల్లె పువ్వులు దొరికితే మల్లె పువ్వులు పెట్టండి. ఒక్కొక్కప్పుడు దురదృష్టవశాత్తు మల్లె పువ్వులు దొరకకపోతే తెల్లని పువ్వులు ఏవైనా పెట్టచ్చు అన్నారు. అవకాశం ఉంటే మల్లె పువ్వులు ఇవ్వండి, దొరకకపోతే తెల్లని పుష్పాలు ఏవైనా పెట్టి ఈ చీరతో దానితో గురుపత్నికి దానం చేస్తే అఖండ సౌభాగ్యం పురుషుడికి స్త్రీకి కూడా కలుగుతుంది. సౌభాగ్యం అంటే ఆరోగ్యం, ఆనందం, కుటుంబ వృద్ధి, ధనధాన్య వృద్ధి, అన్నిటికీ మించి సుఖంగా నిద్రపట్టడం, దుస్వప్నాలు రాకుండా ఉండడం, పిల్లలు అభివృద్ధి పొందడం, ఇవన్నీ కూడా సౌభాగ్యాలే. ఇవన్నీ కూడా గురుపత్ని పూజ వల్ల మనకి లభిస్తాయి. ఇది ఆఖరి రోజున తప్పక చేయాలట కార్తీక మాసంలో. ఆఖరి రోజు ఇంట్లో మంచం మీద చేయనించకూడదు అని ఈశ్వరుడు ఒకప్పుడు నందీశ్వరుడికి చెప్పాడు. కార్తీక మాసం అంతా ఒకెత్తు, చివరి రోజు ఒకెత్తు, 30వ రోజున రోజు పడుకునే మంచాల మీద పడుకోకుండా చాప వేసుకు పడుకోవడం చాలా మంచిది. కింద పడుకోవడానికి శరీరం సహకరించకపోతే మంచం మీద ఉన్న దుప్పటి మార్చి కొత్త దుప్పటి వేసుకుని ఉతికిన దుప్పటి వేసుకుని పడుకోవాలి. సాధ్యమైనంత వరకు బల్లల మీద చాప వేసుకునే పడుకోండి, ఆరోగ్యం సహకరిస్తే. కొంతమందికి పాపం శరీర ఆరోగ్యం బాగుండదు కదండి, కాళ్ళు లాగుతాయి, మోకాళ్ళు నొప్పులు ఉంటాయి, అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే కింద పడుకోలేరు గనక రోజు వాడే దుప్పటి కాకుండా కొత్త దుప్పటి కొనుక్కుని దాని మీద పడుకోండి, మంచం మీద వేసుకుని, లేదా ఉతికిన దుప్పటి వేసుకుని పడుకోండి. అది కూడా శుభం అనమాట. ఎందుకంటే 30వ రోజు సకల దేవతలు భూలోక సంచారం చేస్తారు. ఈశ్వరుడు అమ్మవారితో సహితంగా తిరుగుతాడు. ఆయన ఇలా భూసయ్యనము బ్రహ్మచర్య నియమము పాటించే వాళ్ళ మీద ప్రేమ చూపిస్తాడు, ఆసక్తి చూపిస్తాడు, వాళ్ళని అనుగ్రహిస్తాడు. ఈరోజు అందుకే బ్రహ్మచర్య నియమంతో చేపల మీద పడుకునేవారు పూర్వకాలంలో అనమాట. పడుకుని మళ్ళీ మర్నాడు పొద్దుటే సూర్యోదయానికి ముందు లేచి ఈరోజు కూడా స్నానం చేయడం చాలా మంచిది. పోలీస్ వర్గం పంపడం అనేది ఇప్పుడే చేస్తారు కనుక ఆఖరి రోజున అయిపోయాక చాప మీదో మంచం మీదో పడుకున్నాక కార్తీక మాసం అయిన మర్నాడు అంటే మార్గశీర్ష మాసంలో మొదటి రోజు కూడా తెల్లవారుజామున లేచి యథాశక్తిగా కార్తీక స్నానం లాంటి స్నానమే చేసి, కార్తీక మాసంలో ఎలా చేస్తున్నామో అలాగే స్నానం చేసి నదీ తీరంలో దీపాలు వెలిగించడం కూడా చాలా మంచిది. 30వ రోజు స్వయం పాకదానం తప్పక చెయ్యాలి. ఒకరికి కానీ ఇద్దరికి కానీ ముగ్గురికి కానీ అవకాశం ఉంటే 5 మందికి 9 మందికి కూడా, కాస్త చదువుకున్న విద్వాంసులైన వాళ్ళకి, మహాత్ములకి, అర్చకులకి, పురోహితులకి, గురువులకి స్వయం పాకం అంటే అరిటాకులు, కూరగాయలు, యథాశక్తిగా పప్పులు, ఉప్పులు, పాలు, పెరుగు ఇవన్నీ కలిస్తే స్వయం పాకం అంటాం. వీటిని దానం చేయడం చాలా మంచిది. దానం చేస్తున్నప్పుడు సాక్షాత్తు విష్ణువుకి ఇస్తున్నాం అనుకోండి, మనిషికి ఇస్తున్నాం అనుకోకండి. మహానుభవ, విష్ణుస్వరూపుడివి, నువ్వు మా అదృష్టవశాత్తు లభించావు, నీకు ఈ కార్తీక మాసంలో చివరి రోజు వ్రతానికి ఉజ్జాపరగా స్వయం పాక దానం చేస్తున్నాను అని ప్రేమతో భక్తితో అవతలాయనికి స్వయం పాక దానం చేసి ఆయన చేతికి అక్షతలు ఇచ్చి అక్షతల్ని మీరు ఎత్తు మీద వేయించుకోండి. ఆయన మనస్ఫూర్తిగా దీవించగానే ఈ నెల్లాళ్ళు వ్రతం చేసిన ఫలితము వస్తుంది. తెలుసో తెలియకో ఈ వ్రతాల మధ్యలో దోషాలు చేసినా చెయ్యరాని పనులు చేసినా ఆ పాపాలన్నీ తొలగిపోతాయి. కార్తీక మాస సంపూర్ణ వ్రత ఫలితం లభిస్తుంది. దానివల్ల మళ్లీ సంవత్సరం దాకా సుఖశాంతులతో వర్ధిల్లుతాయి, సుఖశాంతులతో ఈ కుటుంబం అంతా ఉండగలుగుతారు. కాబట్టి ఇలా వ్రత ఆచరణ చెయ్యండి. అందరికీ కూడా కార్తీక మాసం శుభాన్ని ప్రసాదించుగాక అని అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం.